కాబట్టి రేపు వాళ్ళతోటి సాయంకాలం అంత ఎంగేజ్ అయి ఉంటాం కాబట్టి క్రైస్తవుని బలవంతుడిగా చూడాలి అనుకుంటున్నాడు, క్రైస్తవుని యోధుడిగా చూడాలనుకుంటున్నాడు, క్రైస్తవుని సైనికుడిగా చూడాలనుకుంటున్నాడు. ఆ పరిభాష ఇక్కడ రాయబడతా ఉంది. ఈ పరిచర్య సోల్జర్స్ ఫర్ జీసస్ అన్న ఈ పరిచర్యకు మూల వాక్యము 2 కింద 2:3 క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడా, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడా. సహజంగా క్రైస్తవ్యాన్ని మనం ఎట్లా చూస్తున్నామంటే మనకేం పని లేదు, మనకేం పోరాటం లేదు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే అన్ని ఆశీర్వాదాలే, అన్ని మేలులే, అన్ని దీవెనలే. యేసుక్రీస్తు ప్రభువు పనిచేస్తాడు, మనల్ని దీవిస్తాడు, మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. మనం పనిచేసేది ఏమీ లేదు, మనం పోరాటం చేసేది ఏమీ లేదు అన్న ఒక నారో మైండ్ తోటి, లేకపోతే ట్రెడిషనల్ మైండ్ తోటి క్రైస్తవ్యాన్ని చూస్తున్నాం. కానీ దేవుని వాక్యం క్రైస్తవ్యాన్ని ఎలా చూపిస్తుందంటే, క్రైస్తవుని ఎలా చూపిస్తుందంటే, యుఆర్ ఎ సోల్జర్, యుఆర్ ఎ వారియర్, నువ్వు సైనికుడువు, నువ్వు యోధుడువు, నువ్వు కథన రంగంలో ఉన్నావు, నువ్వు పోరాటంలో ఉన్నావు. కాబట్టి నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమైతే, ఎందుకోసం రక్షించబడ్డావో, ఎందుకోసం భూమి మీద ఉన్నావో అవన్నీ నీకు అర్థమవుతాయని చాలా మనకి ఈ అవసరమైన విషయాలు. ప్రాముఖ్యంగా ఏపీఎస్పీ స్పెషల్ పోలీసులు కానీ, మేము సివిల్ పోలీసులు కానీ, ఈ పోలీస్ బలగాల్లో ఉన్నవారు సోల్జర్స్గా మిలిటరీ ఫోర్సెస్ని మనం చూస్తాం, పారామిలిటరీ ఫోర్సెస్ గా మనం ఉన్నాం, యూనిఫామ్ సర్వీస్ లో మనం ఉన్నాం, ఆయుధాలు పట్టుకొని భద్రతనిచ్చేవారుగా మనం ఉన్నాం, 24 గంటలు ఎమర్జెన్సీ డ్యూటీలో ఉన్నవారుగా మనం ఉన్నాం, ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడడానికి పిలువబడ్డవారుగా మనం ఉన్నాం. నిజంగా భారతదేశం జై జవాన్ అని ప్రాణాలు పెడుతున్న సైనికుల్ని చాలా ఉన్నతంగా చూడడం మనం చూస్తున్నాం. సహజంగా సైన్యంలో ఉన్న సైనికులు గాని, లోపల భద్రతనిస్తున్న మనం గాని రిస్క్లో ఉన్నాం, పోరాటంలో ఉన్నాం, చనిపోవడానికి కూడా సిద్ధపడి ఇందులోకి వచ్చాం. ఆ జీవితం ఎంత త్యాగపూర్వకమైనదో, ఎంత సమర్పణతో ఉన్నదో, దేశం కొరకు, రాజ్యం కొరకు, ప్రజల కొరకు ప్రాణాలు పెట్టడానికి సమర్పించుకున్న జీవితం సైనికుల జీవితం. అది మనం ఎరుగుదాం, మనకు తెలుసు. క్రైస్తవ జీవితాన్ని మనం ఎట్లా చూడడంలా, క్రైస్తవ జీవితాన్ని ఎట్లా చూస్తున్నామంటే, యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన ఉచితంగా రక్షించుకున్నాడు, ఆయన పరలోకంలో మన కొరకు నివాసాలు ఏర్పరచడానికి వెళ్ళాడు, ఆయన మరలా వస్తాడు, మనం తీసుకెళ్తాడు. ఇక్కడ నువ్వేం చేయాలి? నేను చేయడానికి ఏమి లేదు, అంతా యేసుక్రీస్తు ప్రభువే చేసేసాడు అని మనం అనుకుంటున్నాం. నిజంగా మోసం. బైబిల్ అలా చెప్పట్లా, బైబిల్ అలా చెప్పట్లా. బైబిల్ అలా చెప్తుంది అంటే, ఆయన సైన్యములకు అధిపతి, నువ్వు ఆయన సైన్యంలో ఉన్న యోధుడువు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని జయించాడు. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న నువ్వు ఈ లోకంలో ఉంటున్నావు, లోకాన్ని నువ్వు జయించాలి. యుఆర్ ఎ సోల్జర్, నువ్వు ఆయన సైనికుడివి. ఈ పరిభాష చాలా ఎక్కువగా బైబిల్లో కనబడతా ఉంది, చాలా ఎక్కువగా కనబడతా ఉంది. మనకు అర్థం కావాలి, మనకు అర్థం కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇంకా ఎంత బాగా మనం క్రైస్తవుని పోల్చుకోగలుగుతామంటే, ఈరోజు యూనిఫామ్ ఏదైతే ధరిస్తున్నామో అట్లాంటి యూనిఫామ్ ని మనం కలిగి ఉన్నాము. ఆత్మీయ యుద్ధోపకరణాలు కలిగి ఉన్నాము, సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఉన్నాము అన్న భాషే ఎఫెసి పత్రిక 6వ అధ్యాయం వాడుతా ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం సేమ్ అక్కడ తిమోతికి రాసి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం ఏ మాట అయితే చూసామో క్రీస్తు యేసునందు బలవంతుడు కమ్ము అన్నాడు. క్రీస్తు యేసునందు బలవంతుడు కమ్ము అన్నాడు. ఇక్కడ అదే 10 భాష వాడుతా ఉన్నాడు ఆయన. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. బీ స్ట్రాంగ్, బీ బోల్డ్, ధైర్యంగా ఉండండి, బలంగా ఉండండి, సిద్ధంగా ఉండండి, బీ విజిలియంట్, బీ ఎవేక్ అన్నాడు ఆయన. ఆయన యందు బలవంతుడు కండి, ఆయన మహాశక్తిని బట్టి. ఆయన సైన్యాధ్యక్షుడు, హీఈస్ ద కమాండర్, హీఈస్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్, సైన్యములకి అధిపతి. ఆయన కింద ఆయన సైన్యములో సోల్జర్ గా ఉండండి, వారియర్ గా ఉండండి. ఆ పరిభాషే బైబిల్ మాట్లాడుతూ ఉంది. 11వ వచనం ఎందుకు బలవంతులై ఉండాలి, ఆయన ఎందుకు ఆయన శక్తిని బట్టి బలవంతులై ఉండాలి. 11వ వచనం మీరు అపవాది తంత్రములు ఎదురించుటకును శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. అపవాదిని ఎదిరించాలి, అంత శక్తి మీకు కావాలి. అంత శక్తి మీ దగ్గర లేదు కాబట్టి ప్రభు యొక్క మహాశక్తిని మీరు తెచ్చుకోండి. ఆయన మహాశక్తిని బట్టి బలవంతులుగా ఉండండి, ప్రభు ఇచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అంటున్నాడు. 12 ఏలయనగా మనము పోరాడునది. వినండి వినండి ఈ మాట. చాలాసార్లు నేను విన్న క్రైస్తవం ఏంటంటే క్రైస్తవులకు ఏమి పని లేదు, పోరాటం లేదు, శ్రమ లేదు, ప్రయాస లేదు, దేవుడు తన దూతల్ని కావలిగా ఉంచుతాడు, రాకపోకలు ఎందు కాపాడుతారు, తలగా ఉంచుతాడు, తోకగా ఉండము, అప్పిస్తాము, అప్పు తీసుకోము, హృదయవాంఛలు తీరుస్తాడు, అడిగేవాటికంటే ఊహించేవాటికంటే అత్యధికంగా చేసే దేవుడు. ఇవన్నీ బాగుంటాయి వినడానికి, కానీ ఆ పదాలు ఒక్క పదం కూడా సందర్భానుసారంగా ఆలోచిస్తే కరెక్ట్ కాదు. మనం తప్పుగానే వాక్యాన్ని వక్రీకరించి ఆలోచిస్తా ఉన్నాం. బైబిల్ చాలా ప్రాముఖ్యంగా క్రైస్తవుని ఎట్లా చూడాలని దేవుడు అనుకుంటున్నాడని పరిచయం చేస్తుంది. అంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడుగా ఉండు, ఆయన యందు బలవంతుడిగా ఉండు, ఆయన యందు శక్తివంతుడిగా ఉండు, ఆయనిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఉండు. యేసుక్రీస్తు ప్రభునందు, యేసుక్రీస్తు ప్రభునందు సాతానుతో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండు. ఆ పరిభాషే మనం పోరాడినది, మనకు పోరాటం ఉంది. 12వ వచనం మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం. చాలాసార్లు ఎందుకు మన జీవితం భూమి మీద ఎట్లాగుందో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతాం. పుట్టుకతోటే ఏడుస్తా ఎందుకు పుట్టాం, పుట్టిన మొదలుకొని ఇప్పుడు దాకా ఎందుకు మనం అనుకున్నట్టుగా లైఫ్ లేదు, ఎందుకు మనం ఇంతగా కష్టపడాల్సి వస్తుందో అర్థం కాక సతమతం అవుతాం. చివరికి దేవుడిని నిందించేవారుగా, ఎందుకు దేవుడు నన్ను పేదదానిగా పుట్టించాడు, పేదవాడిగా పుట్టించాడు, రోగంతో పుట్టించాడు, లోపంతో పుట్టించాడు అని మాట్లాడతాం. కానీ మూలాలకు వెళ్ళి మాట్లాడడం, మూలాలకు వెళ్తే అన్నిటికీ పరిష్కారం దొరికేస్తుంది. మూలాల్లో ఏం జరిగింది? ఆది కాండం 3వ అధ్యాయంలో శత్రువు వచ్చాడు, ఏదేం తోటలోకి వచ్చాడు, మోసం చేశాడు, అబద్ధం చెప్పాడు, మన కంటిలో పొడిచాడు, మన ఏదేం తోట నుంచి బయటకు నెట్టేశాడు. శ్రమను తెచ్చుకున్నాం, ప్రయాసం తెచ్చుకున్నాం, రెక్కాడితే తప్ప డొక్కాడిన పరిస్థితిలోకి వచ్చాం, నాగలు పట్టాలి, దుక్కు దున్నాలి. ఎంత చేసినా సరే మన్నైపోతావు, తిరిగి మన్నైపోతావు. ఆదికాండ 3వ అధ్యాయంలో మానవ చరిత్ర పతనం, మానవ జీవితం యొక్క పతనం, ద ఫాల్ ఆఫ్ హ్యూమన్ కైండ్. ఎక్కడ పడిపోయాం దాన్ని అక్కడ మాట్లాడతాడు. ఎందుకు పడిపోయాం, కారణం ఏంటి? శత్రువు. సరే పడిపోయాం, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు పరిస్థితి ఏంటి? శత్రువు పనిచేస్తున్నాడు, శత్రువు పనిచేస్తున్నాడు. దేవుడికి ఏదేని తోట నుంచి దూరం చేశాడు, దేవుడి నుంచి శాశ్వతంగా దూరం చేయాలన్నది వాడి ప్రయత్నం. దేవుడి నుంచి శాశ్వతంగా దూరం చేయాలని మన ప్రయత్నం. ఇంకా భూమి మీద కృప ఇవ్వబడింది, మన పాపాలు మనం ఒప్పుకోవచ్చు, తిరిగి బుద్ధి తెచ్చుకొని తండ్రి వద్దకు రావచ్చు, ఎక్కడ మోసపోయాం అర్థం చేసుకోవచ్చు. మన కొరకు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి చేసిన సిలువ కార్యాన్ని బట్టి, విమోచన కార్యాన్ని బట్టి పోగొట్టుకున్న వైభవాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు. ఇంకా మనకు అవకాశం ఉంది, కానీ వాడు ఇంకా పనిచేస్తున్నాడు. మనం చచ్చేదాకా వాడు పనిచేస్తాడు, ఆపడానికి పనిచేస్తాడు, శత విధాలా పనిచేస్తాడు. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎంత బలవంతులై ఉండండి, ఆయన ఇచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి, మనం పోరాడుతున్నామన్న స్పృహలో మీరు ఉండండి. మనం పోరాడేది మనుషులతో కాదు, అంధకార సంబంధులకు లోక నాదులు దురాత్మల సమూహంతో పోరాడుతున్నామని ఎరగండి. సర్వాంగ కవచాన్ని ధరించుకుని మలకుగా కింద వాక్యం అర్థం కావాలండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇవన్నీ మాట్లాడుతూ కిందకు వచ్చేసరికి ఇలా అంటాడు, 16వ వచనం, ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకోండి, దానితో మీరు దృష్టిని అగ్ని బాణాలన్నింటినీ ఆర్పుటకు శక్తి ముంతులగుదురు. విశ్వాసం అనే డాలు. చాలా సార్లు దేవుడి మీద దేవుడి వైపు వేలు చూపించేటట్లుగా, దేవుడిని నిందించేటట్లుగా, విశ్వాసంలో దిగజారిపోయేటట్లుగా, దేవుడు లేడు, పరలోకం లేదు, నరకం లేదు, తీర్పు లేదు, సాతాను లేడు అన్నట్లుగా, చాలాసార్లు విశ్వాసం మీద బలంగా దాడి చేస్తాడు. డాలు పట్టుకో, ప్రతి అగ్ని బాణానికి డాలు, విశ్వాసమైన డాలు అడ్డు పెట్టుకో అంటాడు. ఎప్పుడు బాణాలు తగులుతూనే ఉంటాయి, ఎప్పుడు డాలు చేత పట్టుకుని నడుస్తూనే ఉండాలట. ఆయన మాట్లాడుతున్న మాట 17, మరియు రక్షణ అని శిరస్త్రాణం, దేవుని వాక్యమున ఆత్మకడ్గం, ఒక చేతితో డాలు, ఒక చేతితో ఖడ్గం, తల మీద శిరస్త్రాణం, ఛాతికి సత్యం అనే దట్టి, ఛాతికి నీతి అనే మైమరుపు, నడానికి సత్యం అనే దట్టి. ఏ పాటను కూడా నిర్లక్ష్యంగా ఉంచొద్దు, వాడి అగ్నిబాణం తగిలేటట్లుగా ఉంచొద్దు. నడినెత్తి మొదలకు నరకాల వరకు కవర్ చేసుకో. వాడు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాడు, వాడు ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటాడు. నువ్వు ఎప్పుడు కూడా మలకుగా ఉండు, అడ్డు పెట్టుకో, పోరాడు, సాతాను పోరాడుతావు. దట్ ఈస్ ద పిక్చర్. క్రిస్టియన్ లైఫ్ కి, క్రైస్తవుడికి బైబుల్ ఇచ్చిన పిక్చర్ సోల్జర్, సైనికుడు, సర్వాంగ కవచాన్ని ధరించుకున్న సైనికుడు. ఎప్పుడు మనకి పోరాటం? 18వ వచనం చదవండి, ఏమని రాయబడిందో. ఆత్మ వలన పరిశుద్ధాత్మ శక్తి, యేసుక్రీస్తు ప్రభువునందు శక్తి, యేసుక్రీస్తు ప్రభు నామంలో ఉన్న శక్తి, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం వచ్చిన వల్ల వచ్చే శక్తి మాత్రమే కాదు, అన్ని నామాల కంటే పైన పరలోకమందును భూమి యందును సర్వాధికారి అయిన ప్రభు, ఆయన నామంలో శక్తి మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనా విజ్ఞాపన చేయొచ్చు. ప్రతి సమయమందు ప్రార్థించాలట, ప్రతి సమయంలో విజ్ఞాపన చేయాలట, ఎల్లప్పుడు మెలకుగా ఉండాలట, ఎల్లప్పుడు పట్టుదలతో ఉండాలట. ఆ పదాలు చూడండి ఏమని రాస్తున్నాడు, ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనా విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమే సమస్త పరిశుద్ధ నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మలకుగా ఉండండి, మలకుగా ఉండండి, ప్రతి సమయమందు మెలకువగా ఉండండి. క్రైస్తవ్యాన్ని ఎట్లా చూస్తున్నామంటే, ఇది పోరాటం అని మనం అనుకోవట్లేదు. యేసుక్రీస్తు ప్రభు పోరాటం చేసేసాడు, విజయాన్ని పొందేశాడు, ఇక మనకు పోరాటం లేదు అని మనం అనుకుంటున్నాం. అది తప్పుడు అవగాహన. శత్రువు లేడు అని మనం అనుకుంటున్నాం. బైబిల్ అలా చెప్పట్లా. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వెదకుచు తిరుగుచున్నాడు. వాడు ఎవడు మింగుదునా అని వెతుకుచు వెదకుచు తిరుగుచున్నాడు. మీ విరోధి. వాక్యం అదే మాట్లాడుతూ ఉంది. మరి మనమేం చేయాలి? అక్కడ రాయబడ్డ మాట 8వ వచనం, 9వ వచనంలో శత్రువు కోసం 8వ వచనం ప్రారంభ మాట, నిబ్బరమైన బుద్ధి గలవారే మలకువగా ఉండండి. గార్డ్ డ్యూటీలో సెంట్రీ ఎట్లాగైతే కునుపాట్లు పడకుండా మెలకువగా ఉండాలో, ఒకవేళ కునుపాట్లు పడితే బలంగా తోట గుండెల్లో ఎట్లా గుచ్చుకుపోద్దో, కునుపాట్లు పడితే వాడితో పాటు వాడు వెనకాల ఉన్న వాళ్ళందరూ ఎట్లా ప్రాణాలు పోగొట్టుకుంటారో, ఆయుధాన్ని ఎట్లా పక్కన పెట్టకూడదో. అదే పరిభాష బైబిల్ వాడుతూ ఉంది. నిబ్బరంగా ఉండండి, బుద్ధి గలవారే ఉండండి, మెలకువగా ఉండండి, సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఉండండి, విశ్వాసమైన డాలు పట్టుకొని ఉండండి, వాక్యమనే ఖడ్గాన్ని పట్టుకొని ఉండండి, ఆత్మ వల్ల ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి. 9, లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి, ఇదేదో స్పెషల్ గా ఒకరికిద్దరికి సంబంధించిన మాటలా కాదు. క్రైస్తవ జీవితం అంటే ఇంతే పోరాటం. ఆ పోరాటంలో శ్రమలు, చాలా మంది శ్రమ పట్టబడతా ఉన్నారు, హింసింపబడతా ఉన్నారు. అది చూసి మనకేమర్థం అవ్వాలంటే, వాడు వచ్చాడు, వాడు పనిచేస్తున్నాడు, వాడు డిస్టర్బ్ చేస్తున్నాడు, కాబట్టి మనం ఈ మనం వెళ్తున్న మార్గం సత్యం అన్న స్పృహలో మనం ఉండాలి, విశ్వాస నేత్రాలతో చూడాలి. కాబట్టి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. ఈ పదాలు ఏమైనా మీకు అర్థమైతే, ఏపీఎస్పీలో ఉన్నవాళ్ళు కాబట్టి గార్డ్ డ్యూటీలో ఉన్నప్పుడు, సెంట్రీలో ఉన్నప్పుడు ఎందుకు ఎప్పుడు వెపన్ పక్కన పెట్టుకొని ఉండాలి, ఎందుకు మెలకువగా ఉండాలి, ఎందుకు ఒళ్ళంతా కళ్ళేసుకుని కనిపెడుతూ ఉండాలి, ఎలాంటి ట్రైనింగ్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో మనం పొందుకుంటున్నాం, ఎలాంటి ఉద్యోగాలు మనం చేస్తున్నామో, అచ్చంగా అదే పరిభాష క్రైస్తవ జీవితానికి వాడబడతా ఉంది. అందుకే ఈ పరిచర్యకు మనం ఏం పేరు పెట్టుకున్నామంటే, విఆర్ సోల్జర్స్, క్రీస్తు కొరకు మేము సైనికులం. మేము మా ప్రభువు కింద ఉన్నాం. మా సొంత రాజ్యాల కొరకు పోరాడడం కోసం ఇక్కడ లేము, ప్రభు మహిమ కోసం పోరాడడానికి ఉన్నాం. అది ఎప్పుడు ఈ పేరు సోల్జర్ అన్న పేరు అదేదో ఫ్యాషన్ కొరకు పెట్టుకుంది కాదండి, దేవుని ఏర్పాటును బట్టి. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తొలి దినాల్లో నేనెందుకు ఈ శాపగ్రస్తమైన డిపార్ట్మెంట్లోకి వచ్చానా అని బాధపడేవాడిని. అయ్యా, నన్ను ఒక టీచర్ని చేస్తుంటే నాకు టైం దొరికేది, హాలిడేస్ వచ్చాయి, సువార్త చెప్పడానికి వెళ్ళేవాడిని, పరిచర్య చేసేవాడిని, 24 గంటలు ఉద్యోగం, ఆదివారం కూడా సెలవు లేదు. అడుగు తీసి బయట పెట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలి, ఒకరోజు సెలవు పెట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఇంత డిసిప్లిన్ డిపార్ట్మెంట్లో నన్ను ఎందుకు తీసుకొచ్చావు, ఎంత బిజీగా ఉన్న డిపార్ట్మెంట్ నన్ను ఎందుకు తీసుకొచ్చావు, రాత్రి లేదు, పగలు లేదు, ఏది ఏమైనా సరే నువ్వు చెప్పేది లేదు, ఎప్పుడు ఒకటే మాట, ఎస్ సార్, ఆల్ ద టైం ఒకటే స్లోగన్, ఎస్ సార్, ఏం చెప్పినా ఎస్ సార్. ఏదైతే పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నామో, తర్వాత బైబిల్లో ఆయన కమాండర్, హీఈస్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్, సైన్యములకు అధిపతి, సర్వ సైన్యము దేవదూతలు శరాపులు కెరూబులు మహాదూతలు ఇప్పుడు ఆయన ముందు నిలబడి ఎస్ సార్ నువ్వు చెప్పేది లేదు, కేవలం ఆయన చిత్తం, కేవలం ఆయన ఆజ్ఞాపించింది, ఒక్కటి కూడా ఆయన మాట ఒక్కటి కూడా ఆయన మాట దాటిపోయేది లేదు. కీర్తన గ్రంథంలో దేవదూతలు ఆయన ముందు ఎట్లాగా ఎంత డిసిప్లిన్ గా ఉన్నారు, ఎంత లోబడి ఉన్నారు, ఎంత విధేయత చూపిస్తున్నారు చదివితే నిజంగా ఆ ప్రభువును మనం సేవిస్తున్నాం. ఎట్లాంటి భక్తి చేయాలి, ఎలా లోబడాలి, చాలా విషయాలు వాక్యం మాట్లాడుతూ ఉంది, చాలా విషయాలు వాక్యం మాట్లాడుతూ ఉంది. 148వ కీర్తన ఆయన అంటాడు రెండవచనం, ఆయన దూతులారా మీరందరూ ఆయన స్తుతించండి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి. ఆయన దూతలు ఆయన సైన్యము అని మాట్లాడుతున్నాడు. ఎవరు ఆయన దూతలు, ఎవరు ఆయన సైన్యం ఎవరంటే మూడవచనం, సూర్యుడు చంద్రుడు ఆయన స్తుతించండి, కాంతిగల నక్షత్రములారా ఆయన స్తుతించండి, పరమాకాశములారా ఆకాశం పైన ఉన్న జలములారా ఆయన స్తుతించండి. మహాదేవుని సైన్యం ఏంటంటే సూర్యుడట, చంద్రుడట, నక్షత్రాలట, ఆకాశ మహాకాశాలట, ఆయన సైన్యమట. కిందకొస్తే రాయబడుతున్న మాట 8 అగ్ని వడగండ్లారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ఇవన్నీ ఆయన దూతలు ఆయన చెప్పాడా, ఆయన కమాండ్ చేశాడా, ఆయన ఆజ్ఞాపించాడా? ఒక్కటి కూడా అతిక్రమించదు. 6వ వచనం, ఆయన వాటిని నిత్య స్థాయులుగా స్థిరపరచి ఉన్నాడు, ఆయన వాటికి కట్టడి నియమించాను. ఏది దేవుడు నియమించిన ఏ కట్టడను ఏ దూత కూడా ఏది దాన్ని అతిక్రమింపదు. ఎస్ సార్ రెండవ మాట లేదు. మహాదేవుడు అంత గొప్ప దేవుడు, ఆయన సైన్యం కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలు శరాపులు కెరూబులు మహాదూతలు బలాఢ్యులు అంతగా ఆయన సేవిస్తున్నారు. ఇక మన విషయానికి వచ్చేసరికి బైబిల్ అంటుంది యు ఆర్ ఎ సోల్జర్, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడా. ఇంకా మాట్లాడాల్సి వస్తే దేవదూతలు ఆయన వారసులు కారు, దేవదూతలు ఆయన స్వరూపమందు ఆయన పొలుకు చొప్పున చేయబడ్డవారు కారు, దేవదూతలు పరలోక సింహాసనమందు ఆయనతో కూర్చుండేవారు కాదు, దేవదూతలు దేవునికి మనకి చేయబడ్డ సేవకులు పరిచారకులు. మనమైతే ఆయన పిల్లలము, ఆయన మనకు తండ్రి. అది బైబిల్ మనల్ని పరిచయం చేసిన విధానం. ఆయన తండ్రి, మనం పిల్లలం. పనువుడే దేవుడి దగ్గర అంత చేతులు కట్టుకొని ఎస్ సార్ అని నిలబడితే దేవుని బిడ్డలుగా మనం దేవుని సేవించే విషయంలో దేవుని పిల్లలుగా ఆయన మహిమ కొరకు ఇంకెంత బాగా నిలబడాలి. వాళ్ళు పొందుకునే బహుమానాలు ఏమీ లేవు, మనం పొందుకునే బహుమానాలు చాలా గొప్పవే. కొంచెం కాలం భూమి మీద ఆదాముకు వచ్చిన కొమ్ములు, ఆదాముకు వచ్చిన తోక, అట్లాంటివి ఏమీ లేకుండా వాటన్నిటిని దిద్దుబాటు చేసుకొని దేవుడి మీద ప్రేమను ప్రూవ్ చేసుకోవడానికి పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడ్డానికి కొంతకాలం భూమి మీద ఉన్నాం. జ్ఞాపకం ఉండాల్సిన ప్రధానమైన సత్యం ఏంటంటే యు ఆర్ ఎ సోల్జర్, యు ఆర్ ఎ వారియర్, యు ఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. కత్తి పక్కన పెట్టొద్దు, ప్రార్థన పక్కన పెట్టొద్దు, శిరస్త్రాణం పక్కన పెట్టొద్దు, ఆదు మర్చి రిలాక్స్ అవుదామని ట్రై చేయొద్దు. పరలోకంలో రెస్ట్ ఇన్ పీస్, పరలోకంలో నిత్య విశ్రాంతి, పరలోకంలో సాతానుండడు, పరలోకంలో పాపముండదు, పరలోకంలో పోరాటాలు ఉండవు, పరలోకంలో వ్యతిరేకంగా పనిచేసే ఏ ఫోర్స్ ఉండదు. పరలోకంలో కేవలం దేవుని స్తుతిస్తూ ఉంటాం. భూమి మీద మాత్రం అలా ఉండడానికి వీల్లేదు. భూమి మీద మాత్రం మలకువగా ఉండండి, సిద్ధంగా ఉండండి, బలవంతులుగా ఉండండి. ఈ పరిభాష బైబిల్ మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఈ ఎస్ఎఫ్జే పరిచర్యలో నేను నేర్చుకున్నది, నేర్పించడానికి తాపత్రయపడుతుంది ఏంటంటే, కత్తి పక్కన పెట్టొద్దు అంటే వాక్యాన్ని విడిచిపెట్టొద్దు, డాలు పక్కన పెట్టొద్దు విశ్వాసాన్ని పక్కన పెట్టొద్దు, ప్రార్థనా జీవితాన్ని పక్కన పెట్టొద్దు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 ఆత్మ వలన ప్రతి సమయమందు, ఆల్ ద టైం బైబిల్ మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎట్లాగైతే 24 గంటలు డ్యూటీలో ఉన్నావో, పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లాగైతే ప్రమాదానికి ఎప్పుడు పొంచి ఉందో, భూమి మీద విశ్వాస జీవితం ఏంటంటే ఆల్ ద టైం యూఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. 24 గంటలు నీకు ప్రమాదం ఉంది, 24 గంటలు శత్రువు పొంచి ఉన్నాడు, 24 గంటలు ఎప్పుడు ఏ రకమైన బాణం నీ హృదయంలోకి రావచ్చు, నీ తలంపుల్లోకి రావచ్చు, నీ ఊహల్లోకి రావచ్చు, నిన్ను పాడు చేయడానికి ఎప్పుడు వాడు కాచు కూర్చున్నాడు, ఆ పరిభాష బైబిల్ మాట్లాడుతూ ఉంది. హబక్కూకు గ్రంథంలో ఆయన మాట్లాడతాడు. 2వ అధ్యాయం హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం, వాడు గాలం వేసి మనుషులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. గాలం, ఎర, వల, ఉచ్చు. మనం ప్రమాదంలో ఉన్నాము, మనం పోరాటంలో ఉన్నాము, శత్రువు పొంచి ఉన్నాడు, మనకు దక్కిన రక్షణ భాగ్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. మన విశ్వాస యాత్రలో ఏమాత్రం కుడికి గాని ఎడమకి గాని చూడకుండా స్ట్రైట్ గా పరిగెత్తాలి. ఒకవేళ ఆ స్పృహ లేకపోతే చాలా ప్రమాదం. ప్రాముఖ్యంగా ఎస్ఎఫ్జే పరిచర్య వాస్తవానికి ప్రారంభించినప్పుడు అనుదిన భక్తిగా దీన్ని ప్రారంభించలేదు, కానీ ఆదివారం భక్తికి అలవాటు పడ్డాం. ఆదివారం గుడికి వెళ్తే గొప్ప, ఆదివారం కూడా పోలీసులు కుదురుతా లేదు, ఆదివారం ఎట్లాగో కుదరదు. కాబట్టి వారంలో ఒకరోజు 1 గంట కలిసి ఆన్లైన్ లో ప్రార్థన చేసుకుందాం, రమ్మంటే రాలేరు, రమ్మంటే ఒకచోట గ్యాదర్ అవడం వంటి అయ్యేది కాదు. కాబట్టి ఎలాగైనా సరే దేవుడితో సంబంధం కలిగి ఉండాలి, దేవుడికి దూరంగా ఉండకూడదు అన్న ఆ స్పృహ ఈ సహవాసం కట్టడానికి ప్రారంభ తలంపు అయితే, నిజంగా దేవుడు మహాకనికరం చూపించి వారానికి 1 రోజు 1 గంట ఆ పోరాటం నేను నిలబెట్టదు, ఆ ఎక్సర్సైజ్ బలవంతుడు కాలేవు, 24 గంటలు 1 గంట కూడా గ్యాప్ లేకుండా నువ్వు సిద్ధంగా ఉండాలి, 24 గంటలు 1 గంట కూడా నీ ఆయుధాలు పక్కన పెట్టకూడదు, రిలాక్స్ కాకూడదు. ఆల్ ద టైం ప్రతి సమయం అందు మలకుగా ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, వాక్యంలో ఉండాలి, సహవాసంలో ఉండాలని బైబిల్ మాట్లాడుతూ ఉంది. దైగల దేవుడు దీన్ని అనుదిన భక్తిగా మార్చాడు. అనుదిన భక్తి కాస్త ఉదయం సాయంకాల భక్తిగా మారింది, ఉదయ సాయంకాల భక్తి కాస్త 3 పూటల భక్తిగా మారింది. ఉపవాస ప్రార్థనలు వచ్చాయి, ఆఫనేడు ప్రార్థనలు ఉన్నాయి, వాచినేడు ప్రార్థనలు ఉన్నాయి, జర్నీ చేస్తున్న ప్రార్థనలోని ఖాళీగా కూర్చుంటే వాట్సాప్ ఓపెన్ చేసి సోషల్ మీడియాకి వెళ్ళి ఫేస్బుక్ వెళ్ళి ఏదో ఉందని చెప్పి చెత్త అంతా చూస్తూ టైం వేస్ట్ చేసుకుని సాతానికి, సాతాన మోసాలకి ఎంతో ఓపెన్ గా, వల్నరబుల్ గా, శోధనకి ఎక్కువగా ఛాన్స్, లంచం, వ్యభిచారం, మోసం అన్నిట్లోనూ మునిగిపోయి నాశనం అయిపోతున్న పరిస్థితుల్లో నుంచి దైగల దేవుడు ఈ సహవాసం ద్వారా, యూఆర్ ఏ సోల్జర్, నువ్వు సైనికుడివి, ఆత్మీయ సైనికుడివి, బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్నావు, సాతాను పొంచి ఉన్నాడు, అగ్ని బాణాలు సంధిస్తూ ఉన్నాడు. నువ్వు మెలకువగా ఉండాలి, సిద్ధంగా ఉండాలన్న ఆ దేవుడు అలా సిద్ధపరుస్తూ దీన్ని అనుదిన భక్తులకు తీసుకొచ్చాడు. నేను చెప్పగలను, ఏదైతే దేవుడు సాక్ష్యం చెప్పాడో, విజయ సాక్ష్యం చెప్పాడో, ఆ ఆదివారం భక్తి, ఆ గంట భక్తి, ఆ ప్రసంగాలు చెప్పే భక్తి అదే గొప్పదే. పాపం మీద జయం లేదు, పాపం మీద జయం లేదు, ఈవెన్ శరీరం మీద జయం లేదు, ఇంద్రియాల మీద జయం లేదు, డబ్బు మీద జయం లేదు, లోకం మీద జయం లేదు. క్రైస్తవుడా? క్రైస్తవులమే, క్రైస్తవులమే. డమ్మీ క్రైస్తవులం, డ్రామా క్రైస్తవులం, పండగ క్రైస్తవులం, పేరుకు మాత్రమే క్రైస్తవులం, జీవం లేని క్రైస్తవులు, బందీకానాలో ఉన్న క్రైస్తవులు, ఉరిలో ఉన్న క్రైస్తవులు, మోసపోయిన క్రైస్తవులు, తాగుబోతు క్రైస్తవులు, తిరిగిపోతు క్రైస్తవులు, లంచగొండి క్రైస్తవులు, క్రైస్తవులమే. అదెంత పెద్ద మోసమా? అదెంత పెద్ద మోసమా? దేవుడు దయచూపించాడు, విడిపించాడు. ఈ పేరు, ఈ పేరు ఎస్ఎఫ్జే అంటే మీకేమర్థమైంది తెలియదు కానీ ఈ పేరు ఎప్పుడు నన్ను నేను సిద్ధం చేసుకుంటాను. ఉద్యోగంలో 24 గంటలు పనిచేయడానికి కట్టుబడి ఉన్నాను. ఆత్మీయ పోరాటంలో పనిచేయడం కాదు, ఆత్మీయ పోరాటం 24 గంటలు సిద్ధంగా ఉండాలి. ఎస్ సార్ తప్ప వేరే మాట రావడానికి వీల్లేదు. మనల్ని మనం కాపాడుకోవాలి, మనం అనేక మందిని కాపాడాలి. శత్రువుకు లొంగడానికి వీల్లేదు, వీరిని చూపించడానికి వీల్లేదు. పోరాటంలో చస్తే వీరమరణం, మార్టైర్స్, పరలోకంలో బహుమానం, క్రీస్తునందు మృతి పొందు మృతుడు ధన్యుడు. ఎక్కడ రాజీ పడేది లేదు, ఎక్కడ తగ్గేది లేదు. అట్లా నిలబడ్డం దేవుడి సహవాసం నేర్పిస్తూ వస్తున్నాడు, అట్లా నిలబడ్డ దేవుడి సహవాసం నేర్పిస్తూ వస్తున్నాడు. కొరింథీయులకు రాసిన ఈ వాక్యం దరుణంగా హబక్కూకు గ్రంథం 15:15 వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. గాలం, గాలం, చేపకు గాలం వేసినట్టుగా చాలా రకాల గాలాలు ఉన్నాయి, చాలా రకాల గాలాలు ఉన్నాయి. ఎర్ర చూసి నాకు బలే దొరికిందని చెప్పి నోరు తెరిచి రాగానే అంగిలికి అతుక్కుపోతుంది, గుచ్చుకుపోతుంది గాలం. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన విశ్వాసులు ఎంత సులువుగా పరిశుద్ధతను పోగొట్టుకుంటారో, ఎంత సులువుగా ట్రాప్ అవుతారో, డబ్బు దగ్గర మోసపోతారో, అధికారం దగ్గర మోసపోతారో, పొగడతల దగ్గర, మెప్పు దగ్గర మోసపోతారో. గాలం, దాన్ని నేను అంటాను లాభం, లాభం. ఆ లాభం కోసం, ఆ పైసల కోసం, ఆ పేరు కోసం ఎంతమంది అమ్ముడైపోతున్నారు. వాడు మనుషులందరినీ అన్నాడు. అవును, డబ్బు పోలీసులదే కాదు, టీచర్ను మోసం చేసింది, మెడికల్ వాళ్ళని మోసం చేసింది, సాతాన్ పోలీసు వాళ్ళే కాదు అందరినీ మోసం చేశాడు. అవ్వ, ఉద్యోగస్తులు, మేధావులు, చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు, క్రైస్తవులు, చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగిన వాళ్ళు, వాళ్ళు కూడా మోసపోయారు, వాళ్ళని కూడా మోసం చేశాడు. గాలం. రెండో మాట, ఉరులు ఒగ్గి చిక్కించుకుని చున్నాడు. ఉరి, ఉరి తెలీదు, ఏ చిక్కుల్లో పడతావో తెలియదు, ఏ నెట్లో పడతావో తెలియదు, ఏ ఊరిలో పడతావో తెలియదు. మూడో మాట, తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేచున్నాడు. గాలం నీటిలో వేస్తారు, ఉరి అడవుల్లో వేస్తారు, వల గాల్లో వేస్తారు. నీటిలో ఉన్న వాటిని వదిలేదు లేదు, గాల్లో ఉన్న వారిని వదిలేదు లేదు, అడవిలో ఉన్న వారిని వదిలేదు లేదు. ఎవరికి ఏది వేస్తే పడతాడో వేస్తాడు. సర్వలోకమున మోసపుచ్చిన వాడు, హంతకుడు, ఆది నుంచి హంతకుడు, మీ విరోధి అని అపవాది, లోకాన్ని మోసం చేసిన వాడు, లోకాన్ని అడవిగా చేసిన వాడు, ఏదేం తోటలో నాశనాన్ని తీసుకొచ్చిన వాడు. ప్రభునందుకు ఇలా దేవుడు మనల్ని అలా చూడాలనుకుంటున్నాడు. దేవుడు నన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు? యాజ్ ఎ గుడ్ సోల్జర్ ఫర్ జీసస్, యేసు యొక్క మంచి సైనికుడుగా, యేసు యొక్క మంచి సైనికుడుగా. నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను ఈ పొద్దుగాతుంతో. మూల వాక్యంలో కొన్ని కీలకమైన సత్యాలు తలంపులు మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. పౌలన్న ఆయనకి ఏమర్థమైంది క్రైస్తవం అంటే? ఒకప్పుడు యూదా మతంలో ఉన్నప్పుడు ఎవరు పౌలు? ఎలాంటోడు? పవర్ ఉంది, తాకీదులు ఇచ్చారు, గుర్తింపు ఉంది, అధికారం ఉంది, మెప్పు ఉంది, ఘనత ఉంది. ఎవరు బాబు నువ్వు అంటే చక్కగా చెప్తాడు, నేనా పరిసయుడను, యూదుడను, హెబ్రియుడను, ధర్మశాస్త్రాన్ని పఠించిన వాడిని. ఎన్ని బాగా చెప్తాడో. ఒక్కసారి క్రైస్తవుడయ్యాడు. క్రైస్తవుడైన తర్వాత పరిస్థితి ఏంటి? ఓ బా, ఆయన జీవితం చదివితే ఆయన జీవితం చదివిన దిన గాండం, అనుక్షణం గాండం, చంపడానికి కుట్రలు, చెరసాల, శ్రమలు. ఎట్లాంటి జీవితం ఉండి ఆయన వెళ్ళాడట? ఎట్లాంటి జీవితం ఉండి ఆయన వెళ్ళాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయము 23వ వచనం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రువాని వల్ల మాట్లాడుచున్నారు. నేనను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. ఏం చేసావు? ఎట్లా ఉంది నీ విశ్వాస జీవితం? యేసుక్రీస్తు ప్రభుని ఎంత బాగా దీవించాడు, ఎంత బాగా ఆశీర్వదించాడు, ఎన్ని కోట్లు సంపాదించుకున్నావు, ఎన్ని స్థలాలు సంపాదించుకున్నావు, ఎంత జలసాలు చేసావు, ఎంత బాగా ఎంజాయ్ చేసావు చెప్పు పౌలు అంటే చెప్తాడు, లిస్ట్ చెప్తాడు. చెప్తున్నాడు, మరి విశేషంగా ప్రయాసపడుతుంది, మరి అనేక పర్యాయాలు చెరసాల్లో ఉంటుంది. జైలుకి వెళ్ళాడట, జైలుకెళ్ళాడట, ఒక్కసారి కాదు అనేక పర్యాలు, సిగ్గే లేదు. ఒకటా రెండా, ఎన్నిసార్లు జైలుకి వెళ్ళాడు? అదేంటి పౌలు ఎందుకు జైలుకి వెళ్ళాడు? అంతే అంతే, మీ విరోధి అని అపవాది ఎవడిని మింగుదునా అని, మీ విరోధి అని అపవాది ఎవడిని మింగుదునా అని. ప్రిలరా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట, అనేక పర్యాయాలు చెరసాల్లో ఉంటుంది, అపరిమితముగా దెబ్బలు తింటుంది, లెక్కే లేదు, దెబ్బలకు లెక్కే లేదు. అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది, ఎన్నిసార్లు డేంజర్ గుండా వెళ్ళాడు. 26, అనేక పర్యాయాలు ప్రయాణముల్లో అనేకం లెక్కలు లేవు. కొన్ని చెప్పాడు లెక్కలు, అంతే, లెక్కలు లేని సమరగుండా ఎన్ని వెళ్ళాడు. అదేంటి పౌలు ప్రభువు నమ్ముకుంటే బాగుండాలి కదా, నా బైబిల్ అలా చెప్పట్లా. బైబిల్ అలా లేదు. మనం సైనికులం, మనం పోరాటంలో ఉన్నాం, మనం ప్రవాహానికి ఎదురీదాలి. పరలోకంలో రిలాక్స్ అవుదాం, భూమి మీద మాత్రం రిలాక్స్ అవ్వద్దు. ఆది మర్చి కూర్చోవద్దు, ఆదివారం గుడికి వెళ్ళాను చాలు అనుకోవద్దు, వాక్యాన్ని ఎప్పుడు వదిలిపెట్టొద్దు, విశ్వాసాన్ని ఎప్పుడు వదిలిపెట్టొద్దు, విశ్వాసి అన్న స్పృహను మర్చిపోవద్దు. రక్షించబడ్డవాడివి, మెలకువగా ఉండాలి. పోరాటంలో ఉన్నాం, యుద్ధంలో ఉన్నాం. నిన్ను నువ్వు కాపాడుకోవడం మాత్రమే కాదు, అనేక మందిని, నీ చుట్టూ ఉన్న వారిని రక్షణలోకి నడిపించాలి. పౌలదే అంటాడు తిమోతిని ఉద్దేశించి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడుగా నాతో కూడా సుఖపడు కాదు శ్రమపడు అంటున్నాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడుగా నాతో కూడా శ్రమను అనుభవించు. క్రైస్తవుడైతే శ్రమ, క్రైస్తవుడైతే హింస, క్రైస్తవుడైతే బాధ, క్రైస్తవుడైతే పోరాటం, క్రైస్తవుడైతే శత్రువు బలంగా దాడి చేస్తాడు. ఏమన్నది యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి వెంబడించడం తప్ప ఏమైనా చేయి. ఇదొక్కటి జీవ మార్గం, అదొక్కటి మాత్రం సాతానికి నచ్చదు. ఆది నుంచి వాడు మోసం చేస్తున్నాడు, భూమి మీద వాడు మోసం చేస్తున్నాడు, సంఘాన్ని వాడు మోసం చేస్తున్నాడు. నేను సైనికుడిని అన్న స్పృహ నీకుంటే తప్ప సర్వాంగ కవచాన్ని ధరించుకుని 24 గంటలు సంసిద్ధుడిగా ఉండలేవు. పెద్ద వేదన ఏంటంటే సంఘాలు ఆదివారానికి పరిమితం అయిపోయాయి, ఆరాధనలు ఆదివారానికి పరిమితం అయిపోయాయి, భక్తి ఆదివారానికి పరిమితం అయిపోయింది. 52 ఆదివారాలు, 313 దినాలు, 313 దినాలు రిలాక్స్ గా ఉండి 52 ఆదివారాలు 1 గంట మందిరానికి వెళ్తే బలపడతామని బైబిల్ చెప్తే అలాగే చేస్తాం. అలా చెప్పలా బైబిల్. ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనా విజ్ఞాపన చేస్తూ ఎల్లప్పుడూ మెలకువగా ఉండండి. ఆది సంఘం ప్రతి దినం తప్పక మానక కూడుకున్నారు, ప్రతి దినం కూడుకున్నారు. స్థానిక సంఘాలు తక్కువ అని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ స్థానిక సంఘాల్లో ఉన్న ఆ గ్యాప్ను ఫిల్ చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన అవకాశం. ఈవెన్ మన ద్వారా స్థానిక సంఘాలు ఉజ్జీవింపబడడానికి దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. 52 ప్రసంగాలు కాదు, 365 ప్రసంగాలు. 3 పూట్ల ఆరాధనకు వస్తే సంవత్సరానికి 1000 ప్రసంగాలు, 1000 ఆరాధనలు, 1000 పాటలు, 1000 సార్లు వాక్య పఠనం. వాక్యంలో పెంపారుతాం, వాక్యంలో స్థిరపడతాం, వాక్యంలో బలపడతాం. అర్థమవుతుంది ఏది పాపమో ఏది పాపం కాదు, ఏది నిత్యమో ఏది నిత్యం కాదు, ఏది సత్యమో ఏది అబద్ధమో అర్థమవుతుంది, అర్థమవుతుంది. కాబట్టి పిల్లరా, పౌలు అంటాడు, నేను శ్రమ పడుతున్నాను ప్రభు కొరకు, తిమోతి నువ్వు శ్రమపడు. శ్రమపడు అన్న మాటని సైనికుడిగా శ్రమపడు, పోరాటంలో శ్రమపడు, ఆత్మీయ పోరాటంలో శ్రమపడు, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి పోరాడు, నీ బంధువుల్ని స్నేహితులను కాపాడడానికి పోరాడు. వాడి పనివాడు సాతాను శత్రువు, వాడి సేవకుడు, నువ్వు ఆయన కుమారుడివి. 1 యోహాను పత్రిక 4:4 మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వాడిని జయిస్తారు. ఆయన మనకిచ్చిన అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, ఆయన మనలో ఉన్నవాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు జయిస్తారు. విక్టోరియస్ లైఫ్ ను బైబిల్ వాగ్దానం చేసింది. 1 యోహాను పత్రిక 2:14 వాక్యం మాట్లాడుతుంది. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది గనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు. దేవుని వాక్యం నీలో ఉండాలి, హృదయంలో ఉండాలి, తలంపుల్లో ఉండాలి, ప్రతి దాన్ని స్కాన్ చేయగలగాలి. ఇది దేవుడి చిత్తం, ఇది దేవుని చిత్తం కాదు, ఇది దేవుడి నుంచి కలిగింది, ఇది దెయ్యం నుంచి కలిగింది చెప్పగలగాలి. దేవుని వాక్యంలో అంతగా పెంపరాలి, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం నీలో ఉండాలి, దేవుని వాక్యం నీలో ఉండాలి. విశ్వాసమనే డాలును చేత పట్టుకోవాలి. శత్రువు ప్రతి తంత్రమును, అపవాది తంత్రమును మనం ఎరగిన వారము కాము. తెలియదు అన్నట్టుగా ఉండకూడదు. వాడి తోడేలు గొర్రె చర్మం వేసుకొని వస్తాడు, నీకు తెలియాలి అది గొర్రె కాదు తోడేలు, నీకు అర్థం అవ్వాలి. దేవుడు ఈ సహవాసం ద్వారా, ఈ అనుదిన భక్తి ద్వారా పడిపోయిన జీవితాలు, మోసపోయిన జీవితాలు, పతనమైపోతున్న జీవితాలు, చెరలో ఉన్న జీవితాలను ఆయన వాక్యం చేత, ఆయన సంఘం ద్వారా, సంఘానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత, ఎక్కడ ఇద్దరు ముగ్గురున్నానా మన కూడి ఉందరు అక్కడ నేను ఉంటాను. ఇలా కూడి ఆరాధిస్తున్నప్పుడు ఆయన సన్నిధి మనతో ఉంది. సాతాను యొక్క మోసాలు అర్థమవుతా ఉన్నాయి. దేవుని కొరకు ఏదో ఒకటి చేయడానికి ఆశపడతా ఉన్నాం. ప్రభు సహాయం చేస్తున్నాడు. మూలవాక్యుడి ఒక్క మాట, 2 తిమోతి పత్రిక 2:3 క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. 4 సైనికుడు ఎవడును యుద్ధమునకు పోగునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వాడిని సంతోష పెట్టాలి. వాట్ ఈస్ ద ఆంబిషన్ ఆఫ్ యువర్ లైఫ్? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎవరిని సంతోష పెడదాం అనుకుంటున్నావు? బైబిల్ అంటుంది నువ్వు సైనికుడు అయితే నేను సైన్యంలో పెట్టుకున్న నీ సైన్యాధ్యక్షుణ్ణి, నిన్ను దండులో పెట్టుకున్నవాడిని, నీకు జీవితాన్నిచ్చి నిన్ను రక్షించి పరలోకానికి నిన్ను వారసుని చేసిన ఆ ప్రభువును సంతోషపెట్టాలి. వేరే అంబిషన్ ఉండకూడదు. జీతమిస్తున్న వాళ్ళ మాట ఎట్లా ఉంటామో సైనికుడు క్రైస్తవుడు యేసుక్రీస్తు ప్రభు మాట మాత్రమే, ఆయన సంతోషం మాత్రమే, ఆయన చిత్తం మాత్రమే, ఆయన ఉద్దేశం మాత్రమే. సైనికుడెవడును యుద్ధమునకు పోనప్పుడు ప్రాణం పోతాది కాదు, ప్రభువు చెప్పాడు ప్రాణం పోయినా పర్ల, ఆయన చెప్పింది చేయాలి. యుద్ధంలో ప్రాణం పోతుంది. నాట్ మై విల్ దై విల్, నా చిత్తం కాదు ఆయన చిత్తం. బ్రతికేది నా కోసం కాదు ఆయన కోసం. దేవుడు అలాంటి పునాది సత్యవేది సహవాసాన్ని కట్టాడు. అవును, సైనికులు ఎండనక, వర్షం అనక, దూరం అనక, భారం అనక, నో చెప్పక, వెన్ను చూపక, ఆన్వర్డ్ మార్చ్, ముందుకే ముందుకే ముందుకే. బలహీనపడి లోకంలో కలుసుకున్న జీవితాలు దేవుడు జయ జీవితంలో తీసుకొస్తున్నాడు. నేను చెప్పగలను ఈ సహవాసంలో పోలీసు జీవితాలు మారి, అనేక మంది అనేక మంది ఉద్యోగస్తుల జీవితాలు మళ్ళా ఉజ్జీవింపబడతా ఉన్నాయి. ఈ భాగ్యాన్ని ధన్యతను దేవుడు 16th Battalion దేవుడు అనుగ్రహించాడు. గొప్ప సైనికులుగా, యోధులుగా, పోరాట యోధులుగా, ప్రార్థనా యోధులుగా, విశ్వాస యోధులుగా, వెన్ను చూపిన వారుగా, ఆగిపోని వారుగా, ఎల్లప్పుడూ మలకుతో ప్రార్థించేవారుగా ప్రభు ఈ సహవాసాన్ని స్థిరపరచండి, బలపరచండి. అటు కృపా ప్రభు ఈ సహవాసానికి మనందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్.